మన రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఉదయకాలం సెల్ కాన్ఫరెన్స్ ఆరాధనకు పేరు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల ఆరాధన నడిపిస్తున్న యూత్ గర్ల్స్ సహవాసంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోకి వెళదాం. యోహాను రాసిన సువార్త 14:16-17 చదువుకున్నాం, 18 చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 14:16 నుంచి, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. అదేవిధంగా 16:7 కూడా చదువుకున్నాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్లిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. చదవబడిన ఈ లేఖన భాగాలను బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడినట్లుగా, విత్తబడుతున్న ప్రతి మాట మన హృదయాలలో పరిశుద్ధాత్మదేవుడు నీరు కట్టి ఫలింపచేయలాగిన పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయం కోరుకున్నాం. పరిశుద్ధుడువైన తండ్రి, జీవాధిపతివైన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నున్న మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడా, సకలాశీర్వాదములకు కారకుడా, సర్వ సైన్యములకు అధిపతియగు దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యము కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి మరి ఒక నూతన దినములోనికి మేము సజీవులుగా అడుగుపెట్టడానికి మీరిచ్చిన ఈ మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వేకుజామున నీ పాద సన్నిధిలో కూడి నీ ముఖదర్శనము చేసుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృపను, నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, అల్పులమైన మమ్మలను మీరు ప్రేమించి ఎస్ఎఫ్జే ప్లాట్ఫామ్ మీద ప్రభువా మీరు మాకిస్తున్న ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో ఆరాధన నడిపిస్తూ ఉన్న యూత్ గర్ల్స్ సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మా కుటుంబాల్లో ఎంతో మంది అయా యవన బిడ్డలు ఉంటున్నారు, నాయనా నీకు సమయము ఇవ్వలేని బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. అయా కొద్ది మందిగా అయా నీ ప్రేమను తెలుసుకుని యవన కాలంలోనే నీ కాడిని మోయాలని, యవన కాలం నుండే నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని, యవన కాలంలోనే నీకు సాక్షులుగా ఉండాలని ఆశపడి నీ సన్నిధికి వచ్చి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ఆత్మీయంగా బలపరచండి, వారిని దీవించండి, వారిని నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి. అనేక యవన బిడ్డలకు మార్గదర్శకులుగా ప్రభువా నాయన వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రాలేకపోతున్న యవన బిడ్డలను మీరు దర్శించి సహవాసంలోనికి నడిపించి వారు కూడా యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోయి నీ కాడిని మూసే బిడ్డలుగా వారిని మీరు అభిషేకించమని ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంలో సహవాసంలోనికి వచ్చిన ప్రతి బిడను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా ఇదిగో వాక్య ధ్యాన సమయంలోనికి వచ్చింటున్నాం. నేనైతే వచ్చివాడను, నేనెందుకు పనికిరాని వాడను, నేను నిస్సహాయుడు, నేను ఒప్పుకుంటూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. అయా మీ ఆత్మచేత నన్ను బలపరిచి మీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకుని మీ జీవము కలిగిన వాక్కుల ద్వారా కూడి వచ్చిన మా ప్రియ సహోదరులతో నాతో కూడా మీరు మాట్లాడమని, నన్ను ఒక బోరగా వాడుకుని మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నా. విత్తబడే ప్రతి మాట నాయన మా హృదయాలలో ఫలింపచేసి మా ఆత్మీయ జీవితాలకు అభివృద్ధిని కలగచేసి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేరు వచ్చిన మరి సహోదరి సహోదరులందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అనుకున్న రీతిగా మరి దైవజనులు వారికి డ్యూటీ పడటం వల్ల వారు వాక్యాన్ని పంచుకోలేకపోతూ ఉన్నారని చెప్పారు. మరి వారి కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. చదువుకున్న లేఖన భాగాలని మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ యేసు ప్రభు వారు జీవించిన కాలంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం. ఎందుకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన మరణకాలము సమీపము అయినదని, ఆయన మరణించవలసిన సమయం అంటే ప్రజల కొరకు తను తాను బలిగా అర్పించుకోవలసిన సమయము ఆసన్నమైనదని యేసు ప్రభు వారు ఎరిగి మరి ఆయనను వెంబడిస్తున్న శిష్యులు ఆయన లేని సమయంలో కృంగిపోయేవారిగా మరి ఆయన మార్గాన్ని విడిచిపెట్టి వెళ్లేవారిగా ఉండకూడదని, ఆ 3.5 సంవత్సరాల కాలంలో వారు ఆయనతో పాటుగా ఉంటూ ఆయన ఏమి బోధ చేశాడో ఆ బోధలో వారు నిలిచి ఉంటూ ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటించే బిడలుగా వారు ఉండాలి అని మరి యేసు ప్రభు వారు ఎరిగి ఆ శిష్యులను మరి ఆయన బలపరచాలని, శిష్యులు నిరీక్షణ కలిగిన వారిగా దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా దేవుని రాజ్య సువార్త కొరకు పరిగెత్తే బిడలుగా ఉండాలి అని ఆ యేసు ప్రభు వారు ఎరిగి వారిని బలపరచు నిమిత్తము ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 17-18 వచనాలు చదువుకున్నాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకు యేసు ప్రభు వారి మాట సెలవిస్తున్నారంటే నేను ఎల్లకాలం మీతో నేనుండను, కానీ నేను తండ్రిని వేడుకుంటున్నాను, ఆయన సత్య స్వరూపియగు ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు? ఎల్లప్పుడూ కూడా ఆయన మీతో ఉంటాడు. మీరు జీవించి ఉన్నంత కాలము కూడా ఆయన మీతో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడయ్యా అనంటే లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు, కనుక లోకం ఆయన పొందదు. కానీ మీరు ఆయన ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును అని అంటున్నాడు. అంటే ఆ దేవుని ఆత్మచేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడట, ఆయన మనలో ఉంటాడట, ఆయన మనలను అనాథలుగా విడవను అని అంటున్నాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారు మాత్రమే దేవుని కొరకు ఎల్లప్పుడూ జీవించగలుగుతారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు మాత్రమే దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగే వారిగా ఉంటారు అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం చదువుకున్న 2వ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 7వ వచనం యేసు ప్రభు వారు అంటున్నారు, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరమో, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్లిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును అని అంటున్నాడు. ఏంటి? యేసు ప్రభు వారు వెళ్లిపోవడం శిష్యులకు ప్రయోజనకరం అంటున్నాడు. యేసు ప్రభు వారు వెళ్లిపోవడం సర్వ ఆయనను నమ్మిన సర్వ జనులకు ప్రయోజనకరము అని అంటున్నాడు. ఎందుకు ప్రయోజనకరం అంటే అక్కడే అంటున్నాడు, ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీలోకి రాడు, మీ యొద్దకు రాడు, ఆయన బలమును మీరు పొందుకోలేరు, ఆయన ఆత్మను పొందుకోవడం వల్ల మీరు బలమైన కార్యాలు చేయగలిగే వారిగా ఉంటారు, కాబట్టి నేను వెళ్లిపోట మీకు ప్రయోజనకరము అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మను గురించి మాటలు చెప్పారా? యేసు ప్రభు వారు రాకముందు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రవక్తలేమైనా ప్రవచించారా అని మనం ఒకసారి ఆలోచించేసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనాలు మనం గమనించినట్లయితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులును మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించుదును అని అంటూ ఉన్నాడు. ఏంటి, యెహోవా దేవుని యొక్క కాలంలోనే ఆయన తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనం చాలా మంది పరిశుద్ధాత్మ దేవునికి అంతగా ప్రాముఖ్యతనిచ్చేవారుగా చాలా మంది ఉండరు. మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న యోగ్యతను బట్టి, మనకున్న అర్హతను బట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మానవులుగా చాలా మంది. వారికి ఉన్న ఆ థియోలజికల్ ఆ ట్రైనింగ్ను బట్టి లేక ఆ డిగ్రీస్ని బట్టో వారు దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దేవుని ఆత్మ సెలవిస్తుంది, యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తన ప్రవక్తల ద్వారా. ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటున్నాడు. దేవుని ఆత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి దేవాది దేవుడైన యెహోవా యెరువోలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్న ఆ మాటలు మనం గమనిస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరం. మనం దేవుని యొక్క కార్యాలను గురించి, దేవుని మాటల గురించి, దేవుని యొక్క ఆయన యొక్క గుణలక్షణాల గురించి, దేవుని యొక్క కార్యాలను మనం చూడాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడిన బిడ్డలుగా మనం ఉండాలి. అంటే మనము పాపాన్ని జయించే వారిగా, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించాలి అంటే, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చే వారిగా మనం ఉండాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, ఆయన యొక్క ఆత్మ నడిపింపు మనకెంతో అవసరము అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత అదే కాకుండా యెహోవా మన యెహెజ్కేలు గ్రంథమో 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. ఎందుకట, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని ఆత్మను పొందుకున్న వారు, దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని కట్టడలను నడుచుకుని వారిగా, ఆయన విధులను గైకుని జీవించే వారిగా ఉంటారు. మరి దేవుని ఆత్మ లేకపోతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా, దేవుని కట్టడలను మరి అనుసరించి నడుచుకునే వారిగా వారు జీవించలేరా అంటే, ఏ మాత్రము జీవించలేరు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుని ఆత్మ చేత మనము నింపబడే బిడ్డలుగా ఉండాలి. ఎందుకు అంటే, చాలా మంది క్రైస్తవులు పదే పదే లోకానికి ఆకర్షితులు అవుతూ ఉన్నారు, పాపానికి దాసులు అవుతున్నారు, తిరిగి తిరిగి పాపంలో పడిపోతూ ఉన్నారు. ఆ పాపాన్ని జయించలేక వారి జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటున్న వారు చాలా మంది ఉంటున్నారు. వారు హృదయాలు కఠినపరుచుకుని వారి జీవితాలను అలాగే కొనసాగించుకుంటున్న వారు చాలా మంది ఉంటున్నారు. చాలా మంది నామకార్థ క్రైస్తవులుగా అవిశ్వాసులుగా మరి మారిపోతూ ఉన్నట్లుగా మరి చరిత్రలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాంటి వారిగా ఏ ఒక్కరూ ఉండకూడదని యేసు ప్రభు వారు జీవించిన కాలంలో తన శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆయన అభిషేకము గురించి, ఆయన కలిగి ఉంటే కలిగే ప్రయోజనం గురించి యేసు ప్రభు వారు తెలియజేశారు. అంతకంటే ముందుగానే దేవాది దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ అభిషేకము గురించి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడాన్ని, ఆ యొక్క ప్రాముఖ్యతను గురించి యోవేలు ప్రవక్త ద్వారా, అదేవిధంగా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియచేసినట్లుగా, మరి వారి ద్వారా లేఖనాల్లో ప్రవచించినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండి భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని యొక్క పిల్లల మీద, దేవుని యొక్క జనాంగం మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే వాగ్దానమును గురించి యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
అదే ఆత్మ అభిషేకమును పొందుకోవాలని శిష్యులను ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడే బిడలుగా మనం ఉండకపోతే దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించలేం. దేవుని కొరకు మనము ఆయన రాజ్య సువార్తను ప్రకటించే బిడలుగా స్థిరముగా ఆయనలో నిలిచి ఉండలేము. ఆయన మన పట్ల కలిగిన ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చే వారిగా మనం ఉండలేము. కాబట్టి దేవుని యొక్క తీర్పుకు మనం గురి అయిపోవాల్సిన పరిస్థితి రాబోతూ ఉంది. కనుక ఆయన తీర్పులో మనం నిలిచే వారిగా ఉండకుండా ఆయన యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని ఆయన నిత్య జీవానికి మనం వారసులయ్యే బిడ్డలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మాభిషేకము కొరకు మనము ఎదురు చూసేవారిగా, ఆత్మాభిషేకమును పొందుకొని ఆయన బిడలగా జీవించే వారిగా, ఆయన రాజ్య సువార్తను ప్రకటించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యులకు కనబడి ఆయన చెబుతూ ఉన్న ఒక మాట, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెబుతూ ఉన్న మాట ఒకసారి చదువుకుందాం. 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలుచుండుడని వారితో చెప్పెను. ఎందుకు వారు పట్టణంలో నిలుచుండాలి అని ఒకసారి ఆలోచన చేస్తే పై వచనంలో 47వ వచనంలో కనబడుతుంది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఆ సంగతులకు మీరే సాక్షులు. ఆల్రెడీ ప్రకటించారు, ఆ ప్రకటించబడిన ఆ సువార్తకు మీరే సాక్షులు. మీరు కూడా చేయవలసింది ఏంటంటే మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడి అని వారికి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మీరు ఆత్మాభిషేకమును పొందుకుంటారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారో, మీరు కూడా రోషము కలిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించగలుగుతారు అని యేసు ప్రభు వారు ఆరోహణమయ్యే పోయే ముందుగా ఆయన మరణమును చేయించి తిరిగి లేచిన తర్వాత వారికి కనబడి చెబుతూ ఉన్న మాట. అదే ఆ వాక్యాన్ని ఒకసారి అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటా బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు సాక్షులుగా మనం జీవిస్తున్నామా? మనకున్న జ్ఞానమును బట్టి, మనమైన ట్రైనింగ్ ను బట్టి, మనకున్న ఆ యొక్క చదువును బట్టి, అధికారాన్ని బట్టి దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి మనం ముందుకు నడుస్తూ ఉన్నామా? దేవుని ఆత్మచేత నింపబడితే మనం ఏం కలిగి ఉంటామో, ఏమి జయిస్తామో ముందు వాక్యాల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటా బూది గ్రంథముల వరకు నాకు సాక్షులై ఉండాలి అని అంటే మీరు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవాలి అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క ప్రాముఖ్యత యేసు ప్రభు వారు మరీ నొక్కి శిష్యులకు తెలియజేశారు. ఆ మాటకు లోబడిన వారు మేడగదిలో దాదాపు 125 మంది ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించటము వలన యేసు ప్రభు వారు మరణమైన తర్వాత 50 దినములకు ఆయన అభిషేకం, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం అంటే పెంతుకోస్తు దినమున ఆ అభిషేకము వారి మీదికి దిగి వచ్చినట్లుగా మనం అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయమును మనం మొదటి వచనం నుంచి గమనించినట్లయితే పెంతుకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆ తర్వాత పేతురు గారు లేచి నిలబడి ఆయన ఇస్తున్న సందేశం మనం చూసినట్లయితే ఇదే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనకి కనబడుతూ ఉంది. ఆయన లేచి బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడట యూదా మనుషులందరితో, యెరూషలేము కాపురస్తులతో, అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, మనం ఒకసారి ఆ యోవేలు ప్రవక్త గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 16వ వచనం చదువుకున్నట్లయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు, మీ యవనులు దర్శనములు చూతురు, మీ వృద్ధులు కలలు కందురు అని చెబుతూ యేసు ప్రభుని మీరు సిలువ వేశారు, ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడని రోషము కలిగి ధైర్యము కలిగి ప్రకటించటం ప్రారంభిస్తాడు. యేసు ప్రభు వారిని నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధమాడిన ఆ పేతురుకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఆ రోషం వచ్చింది, ఎక్కడి నుంచి ఆ తెగింపు వచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని ఆత్మచేత నింపబడక ముందు పేతురు అబద్ధమాడారు, పేతురు యేసు ప్రభుకి దూరంగా నిలిచాడు, పేతురు బొంకాడు, పేతురు నీవే నిజమైన నిత్య జీవము గల దేవుని కుమారుడు అని సెలవిచ్చిన ఆ పేతురే యేసు ప్రభు వారి గురించి అబద్ధమాడిన ఆ పేతురు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత వారు రోషము కలిగి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఈ రోజున దేవుని ఆత్మచేత నింపబడి నీవు నేను రోషము కలిగి దేవుని సువార్తను ప్రకటిస్తే అనేకులు దేవుని యొద్దకు నడిపించబడతారు, అనేకులు దేవుని ప్రేమను పొందుకోగలుగుతారు, అనేకులు యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించగలుగుతారు, అనేకులు వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకోగలుగుతారు. మన బ్రతికే మారట్లే, మన స్వభావమే మారట్లే, మన యాటిట్యూడే మారట్లే, మన ఆలోచన విధానమే మారట్లే, మన నడవడికే మారట్లే. నిజంగా మనం యేసు ప్రభు నమ్మిన బిడ్డలమేనా, యేసు ప్రభు యొక్క వారసులమేనా, దేవుని ఆత్మచేత నింపబడే బిడ్డలమేనా అని మనం ఒకసారి మనం పరిశీలించుకోకపోతే ఒక రోజున దేవుని తీర్పుకు, దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి గురైపోవలసిన పరిస్థితి మనకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి నీవు నేను ఎదుర్కోకూడదనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా నిన్ను నన్ను రేపాలని ఈ సోల్జర్ ఫర్ జీసస్ అనే పరిచర్యలో అనుదినము నిన్ను నన్ను మనందరినీ పాలిభాగస్తులు చేస్తే, అనుదినము దేవుని వాక్యాన్ని వినే కృపను దేవుడు అనుగ్రహిస్తే, అనుదినము దేవుని ముఖదర్శన చేసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తే, అనుదినము దేవుని ఆత్మచేత నింపబడిన బిడ్డలుగా దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని ఆయన నిన్ను సహవాసాల్లోనికి నడిపిస్తే మనం ఎంతో నిర్లక్ష్యంతో దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నాం, దేవుని ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నాం, మన బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడని ఆ గ్రహింపలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం నిజంగా దేవుని పిల్లలమేనా, మనం నిజంగా క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలమేనా అని మనం ఒకసారి పరిశీలన చేసుకోకపోతే మన జీవితాల్లో ఎంతో నష్టము కలుగుతుంది. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆది అపోస్తులు దేవుని కొరకు హతసాక్షులయ్యారు, వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేకులు వేల మంది దేవుని అంగీకరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక్కసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది దేవుని వాక్యాన్ని విని వారు స్వంత రక్షకుడిగా అంగీకరించారని అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించకపోతే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా మనం ఉండకపోతే ఒక రోజున మన బట్టి దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము నీవు నేను ఎందుకు పొందుకోవాలో కొన్ని వాక్యాలు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నా, 7, 8 వచనాలు మరొకసారి చదువుకున్నా. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్లిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపచేయును. ఏంటట, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమును నువ్వు పొందుకుంటే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన మనలను ఒప్పింపజేస్తాడట. నిన్ను నన్ను ఒప్పింపజేశాడు అని చెప్పుకుంటున్నాం మనం. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టామని చెప్పుకుంటున్నాం. మరి పాపమును తొలగి ఇంకా మనం కొనసాగే వారిగా ఉంటే దేవుడు మనల్ని బట్టి మరి దుఃఖపడడా? ఒకసారి ఆలోచించేద్దాం. నిజంగా మనం దేవుని ఆత్మచేత నడిపించబడే బిడ్డలుగానే ఉంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని ఆత్మచేత మనం నింపబడితే పాపానికి మన జీవితంలో ఎంత మాత్రమో అవకాశం ఇవ్వవు. పాపానికి దూరంగా జీవించగలుగుతాం. మనం చేసిన, మనుషులకు కనబడకుండా మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకునే వారిగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అలా పాపం దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత పాపమును ఒప్పుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, మరి ఒకరిని చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం ఎంతగానో ఇష్టపడే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు మహారాజు. ఆయన దేవుణ్ణి ఎంతగానో ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. దినమునకు 7 మార్లు ఆయన స్తుతించేవాడిగా, దినమునకు 3 మార్లు ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండడాన్ని బట్టి గొర్రెలు కాచుకుంటున్న ఆ దావీదును మరి యెరూషలేము దేశానికి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. యెరూషలేము ప్రజలను పరిపాలిస్తున్న ఆ రాజు, ప్రజలకు సైన్యమునకు ముందుగా నడవలసిన ఆ రాజు ఇంటిలో ఉండి యుద్ధానికి వెళ్లకుండా ఉండడాన్ని బట్టి ఆయన హృదయంలో పాపపు ఆలోచన కలిగింది. ఆ పాపపు ఆలోచన మనందరికీ తెలుసు, ఆయన చేసిన ప్రతి పాపం మనకు తెలుసు. ఆ బెత్షెబాతో ఆయన పాపం చేయడం, ఆ తర్వాత ఆయన తన భర్త అయిన ఉరియాను కూడా మరి చంపించడం కూడా జరిగింది. అయితే నాతాను ప్రవక్తను దేవుడు పంపించి, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించడాన్ని బట్టి దావీదు వెంటనే తన పాపాన్ని గ్రహించి ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దానికి సాదృశ్యంగా మరి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 1-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఎలా తన పాపాన్ని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఆయన ఒప్పుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని అంటున్నాడు. ఏంటి, ఏ మనుషుడు చూడలే, ఏ మనుషుడికి తెలియలేదు ఆయన వ్యభిచారం చేసింది, బత్షెబాతో పాపం చేసింది. అయినా కూడా దేవుడు ఆయన చూశాడు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, మన అంతరంగములో మన హృదయములో తలంపు పుట్టక ముందే ఆ తలంపును ఎరిగిన దేవుడు దావీదు చేసిన పాపము గ్రహించి తన ప్రవక్తను పంపించి హెచ్చరించగానే దావీదు ఎంతగా తను తాను తగ్గించుకుని, నేను మహారాజును కదా, నన్నే హెచ్చరిస్తావా అని అనట్లే, నేను నిజముగా దేవుని కుమారుడిగా ఉండాలి, నన్ను ఇంతగా ఆశీర్వదించిన దేవునికి ఇంత విరోధమైన ఘోరమైన పాపం నేను చేశాను, ఆ పాపము నుంచి నన్ను విడిపించబడాలంటే మళ్ళీ నా దేవుడే నన్ను విడిపించగలడు, నన్ను పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు నా దేవుడే, నన్ను పవిత్రుడిగా మార్చగలిగిన వాడు నా దేవుడే అని గ్రహింపు కలిగి తన్ను తాను తగ్గించుకుని ఆయన అతిక్రమాన్ని, ఆయన దోషాన్ని, ఆయన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు విరోధంగా నేను చెడుతనం చేశాను, నీ ఆజ్ఞలను అతిక్రమించాను, నీ కట్టలను నీ విధులను గైకొనలేకపోయాను, ఇదిగో నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించవా ప్రభువా అని అంటున్నాడు. చాలా మంది మన పాపాన్ని ఒప్పుకోక దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయ్యో, నేను ఈ పాపం చేశానని తెలిస్తే ఎవరైనా నాకు ఆ విలువనివ్వరేమో, ఎవరైనా నన్ను గౌరవించరేమో అని ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఇష్టపడుతుండ. కానీ ఎవరో వద్ద కాదు, కానీ నీ దేవుని ఎదుట నిన్ను రక్షించగలిగి, నిన్ను నిత్య జీవానికి చేర్చగలిగిన, నిన్ను యుగ యుగాలు ఆయనతో పాటు ఉంచుకోగలిగిన అలా దేవుని ఎదుట నీ నా పాపాన్ని మనం ఒప్పుకునే వారిగా ఉండకపోతే ఒక రోజున దేవుని యొక్క తీర్పుకు మనం గురైపోవాల్సి వస్తుంది. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనం పొందుకోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. కాబట్టి మనలో ఇంకా ఏమైనా పాపము దాగి ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా మనం దేవుని ఆత్మచేత నడిపించబడే బిడలగా ఉంటే ప్రతి పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకుని ఆయన కనికరాన్ని పొందుకునే వారిగా మనం ఉందామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని ఆత్మను పొందుకోవడం వల్ల కలిగే ప్రయోజనం. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరిక్రమ చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుడు ద్వారా మనలను రక్షించెను. ఏంటట? పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారా మనము రక్షించబడ్డాం. మనము దేవుడు పాపము నుంచి విమోచించబడ్డాం. మనము నూతన స్వభావాన్ని ధరించుకున్నాం. ఏదో నీతి ద్వారా బాప్తిజాన్ని పొందుకోవడం ద్వారా మనకు నూతన స్వభావం కలగలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి ఎదుట మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టామో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము మనలోనికి వచ్చి ఆ పాపాలను ఒప్పింపజేసింది కాబట్టి మనకు ఒక నూతన స్వభావాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే దావీదు భక్తుడు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన అడుగుతూ ఉన్న ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదే కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 10వ వచనం చదువుకున్నాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఎందుకట? నా మనసు చంచలమైన మనసు, నా మనసు లోకాన్ని ప్రేమించేదిగా ఉంది, నా మనసు పాపానికి దాసోహమయ్యేదిగా ఉంది. కాబట్టి నా పాపాన్ని నేను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టానయ్యా, ఇప్పుడు నాకు శుద్ధ హృదయం కలగజేయి, నాలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నాలో చంచలత్వము కలిగిన ఆ మనసు నాకొద్దు, పాపానికి ప్రేరేపించబడే ఆ మనసు నాకొద్దు, లోకానికి ఆకర్షితమయ్యే ఆ మనసు నాకొద్దు, నీకు నీ వాక్యానికి నీ చిత్తానికి అనాకర్షితులమై జీవించే ఆ మనసు నాకు దయచేయి, నీ చిత్తాన్ని నెరవేర్చే ఆ స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఒప్పుకున్నామంటే ఒప్పుకున్నాను. ఎలా ఒప్పుకున్నాను? పశ్చాత్తాప హృదయము, నూతన మనస్సు నీకు కలిగినదనే ఆగ్రహింపుతో, అయ్యో నేనెంత భయంకరుడను అని ఆగ్రహింపుతో ఆ భయంకరమైన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుని నాలో ఆ చంచల మనసు తీసివేయి ప్రభువా, నాలో స్థిరమైన మనసు కలగ చేయి, నేను నీ కొరకు రోషము కలిగి జీవించే బిడ్డగా నేను ఉండాలి కాబట్టి నాకు స్థిరమైన మనసు కలిగి చేయి, నాకు ఒక శుద్ధ హృదయం దయచేయి ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని అంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకుంటే నీలో నాలో మనందరిలో నూతన స్వభావము కలుగుతూ ఉంది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు నేను రక్షించబడ్డామంటే ఏ మనుషుడో రక్షించలే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక నూతన స్వభావాన్ని కలగజేసి దేవుడి యొక్క ప్రాముఖ్యతను గురించి నీకు తెలియజేస్తే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో తెలియజేస్తే, దేవుడు నీకు నాకు ఏమి ఇవ్వబోతున్నాడో ఆ గ్రహింపు కలగజేస్తే మనము రక్షించబడ్డాము అనే ఆ గ్రహింపు కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందుకోవటం వల్ల కలిగే మూడవ ప్రయోజనం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనం పొందుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయనే అన్ని విషయాలు మీకు బోధిస్తాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఏంటట? ఆయనే మనకు ప్రతి విషయాన్ని బోధిస్తాడు. ఏమేం చెయ్యాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఏమి ప్రభువు కొరకు మనం వదిలిపెట్టాలో, ఏమి ప్రభువు కొరకు మనం సంపాదించాలో, ప్రభువు కొరకు మనం ఎలా ఆయన సువార్తను ప్రకటించాలో మరి దేవుడు మనకి బోధించేవాడిగా ఉంటాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎంతట ఏ ప్రవక్త అయినా ఆ ప్రవచనాన్ని వాళ్ళు మనుషుల ఇచ్చ ద్వారా దేవుని వాక్యం పలకలేదట కానీ ఆ ప్రవచనం పలకలేదట కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మాత్రమే వారు దేవుని వాక్యాన్ని ప్రవచించారు పలికారు అని పేతురు గారు సెలవిస్తున్నారు. అవును, దైవజనులైనా ఈ బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఈ దైవజనులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డారు కాబట్టే వారు దేవుని యొక్క మాటలను వారు గ్రంథాలుగా వ్రాయగలిగారు. దేవుని ఎదుట వారి జీవితాలను బహిర్గతం చేయగలిగారు. వారు ఎలాంటి భయంకరమైన స్థితిలో జీవించారో దేవుడు దర్శించిన తర్వాత ఎలా వారి జీవితాలు మార్చుకోగలిగారో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే సౌలుగా ఉన్న వ్యక్తి దేవుడు దమస్కు మార్గంలో ఆయనను దర్శించగానే సంఘాన్ని హింసించడానికి వెళుతూ ఉన్న సంఘాన్ని పోడు చేయడానికి వెళుతున్న విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేసి చెరసాలలో వేయించడానికి వెళుతున్న ఆ యొక్క సౌలును దమస్కు మార్గంలో యేసు ప్రభు వారు దర్శించడం ద్వారా ఆయన దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి అననీయ భక్తుని ద్వారా ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆయన పాపపు పొరలు రాల్చబడిన తర్వాత యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించిన ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చివేశాడు. తన బ్రతుకునే మార్చివేశాడు. దేవునికి తన జీవితంలో ప్రాముఖ్యతను ఇవ్వటం వల్ల ఆయన అభిషేకాన్ని పొందుకున్న వాడే రోజ్యము కలిగి అనేక దేశాలలో దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రభు కొరకు ఎన్నో హింసలను అనుభవించాడు, ఎన్నో బాధలను భరించాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించి ప్రభు కొరకు అతసాక్షి అయిన వ్యక్తిగా పౌలు గారు ఉంటూ ఉన్నాడు. తన బ్రతుకును మార్చుకున్నాడు. కారణం దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత అనేకులకు దేవుని సువార్తను ప్రకటించారు. ఆది అపోస్తులు కూడా అదే ఆత్మచేత నింపబడి అనేక దేశాలకు వారు వెళ్లిపోయి దేవుని సువార్తను ప్రకటించి దేవుని కొరకు అర్థసాక్షులయ్యారు. భారతదేశాన్ని ప్రేమించి అనేక మంది మిషనరీలు ఈ భారతదేశానికి వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ప్రేమను వారికి మెడికల్ పరిచర్య ద్వారా, ఎడ్యుకేషన్ పరిచర్య ద్వారా దేవుని ప్రేమను వారు పంచి దేవుని సువార్తను ప్రకటించి ఇదే భారతదేశంలో అనేకులు దేవుని కొరకు అర్థసాక్షులై ఇక్కడే సమాధి చేయబడిన వారిగా ఉంటూ ఉన్నారు. ఇలా ఈ యొక్క ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎంత కంఫర్ట్ జోన్ లో ఉంటూ ఉన్నాం, మనం ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాం, మనం ఎంత మనకి ఇష్టమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయితే అయ్యో నా ఫ్యామిలీకి నేను దూరం అయిపోతాను అనే టెన్షన్తో మనం ఫీల్ అవుతూ ఉంటాం. వారు సమస్తాన్ని విడిచి భారతదేశానికి వచ్చారు, ఇక్కడే వారు ప్రాణాలు త్యాగం చేయగలిగారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? కనీసం మనం ఉన్న ప్రాంతంలోనైనా దేవుని కొరకు రోషము కలిగి జీవించలేని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క సువార్తను ప్రకటించగలిగే ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క గుణ లక్షణాలు, ఆ యొక్క నడవడిక కలిగిన జీవితాన్ని మనం జీవించలేని వారిగా ఉంటున్నాం. ఒకసారి పరిశీలన చేసుకున్నాం ఈ ఉదయ కాలంలో, ఒకసారి పరిశీలన చేసుకున్నాం. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే ఆయన నీకు బోధిస్తాడు, అదే ఆత్మ నిన్ను కూడా ప్రేరేపించి అది ఆయన యొక్క సువార్తను ప్రకటించే సాధనముగా, సాక్షిగా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడి ఆత్మచేత నింపబడడం వల్ల కలిగే 4వ ప్రయోజనాన్ని నేను చూపించడానికి ఇష్టపడతాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్ము నింపునుగాక అని అంటున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు మనలో నిరీక్షణ కలగజేస్తాడు, మనలో స్థిరమైన మనస్సు కలగజేస్తాడు. మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామో దానిని పొందుకునే వరకు నిరీక్షణ కలిగిన బిడలుగా మనలను ఆయన మరి బలపరుస్తాడు, ఆ సమాధానముతో మనలను నింపుతాను అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే మన బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచిస్తే మన యొక్క పితరుడైన మన పితరుడైన అబ్రహాము గారు ఆయన ఏమీ ఆధారము లేనప్పుడే దేవుని మాటకు లోబడి దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఆయన జీవించటాన్ని బట్టి అది నీతిగా ఎంచబడెను అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఆయన పొందబోయే, ఆయన జనాంగం పొందబోయే ఆ ఆశీర్వాదము గురించి దేవాది దేవుడు ఆయనతో మాట్లాడితే ఆ నిరీక్షణకు ఆధారము లేని ఆ సమయంలోనే అబ్రహాము ఆ నిరీక్షణ కలిగిన వాడిగా జీవించాడు. అందుకనే ఆయన మనకు పితరుడయ్యాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అదేవిధంగా ఆ నిరీక్షణకు ఆధారము లేని ఆ సమయంలోనే ఆ మోషే గారు కూడా ఆయన అనేక సుఖాలను అనుభవించగలిగే, రాజభోగాలను అనుభవించగలిగే యోగ్యత కలిగి ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క రాజభోగాలను, ఆ సుఖాన్ని సమానంగా ఎంచుకున్నాడు అని అంటూ ఆయన క్రీస్తు కొరకు నిందలు అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 చదివితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడట. అందుకనే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు అని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇష్టపడలేదు, దేవుడిచ్చే బహుమానము కొరకు ఆయన దృష్టి ఉంచాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీ సహోదరి సహోదరుడు ఒకసారి ఆలోచించండి, అప్పుడు భక్తులు చాలా తక్కువ మంది కదా, అసలు ఆ దేవుణ్ణిలో నడిపి వారు ఉన్నదే ఐగుప్తు దేశంలో కదా, ఉన్నదే బానిసత్వంలో కదా. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక్కరు మాత్రమే ఆ రాజు కుటుంబంలో ఉన్నాడు. దేవుడు అక్కడ అంతగా ఆయన్ని మరి యవన కాలంలో సకల విద్యల్లో ప్రాముఖ్యుడిగా చేసిన ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇష్టపడక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. మరి నీ నా గురేంటి, నీ నా విశ్వాసమేంటి, నీ నా పరుగేంటి? పౌలు గారు పరుగు ఏంటో ఒకసారి చూద్దామా. పౌలు గారు నిరీక్షణ ఏంటో ఒకసారి చూద్దామా. ఆ పిలిపిలికి రాసిన పత్రిక 21వ వచనం చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని అంటూ ఉన్నాడు. ఏంటి పౌలు గారు నిరీక్షణ? నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయితే ఇంకా నాకు లాభం, ప్రభువుని నేను ముఖాముఖిగా కలుసుకుంటాను అని అంటున్నాడు. ఏంటయ్యా ఆయన నిరీక్షణ? ఏం వదులుకున్నాడు, ఏం త్యాగం చేశాడు ప్రభుకి అని మనం, ప్రభు కొరకు ఆ నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు అని మనం ఒకసారి ఆలోచించేస్తే, ఇదే పిలిపీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను అని అంటున్నాడు. ఏమి మేలుకరమో, ఏమి లాభకరమో, ఏమి ఆశీర్వాదకరమో ఈ లోకంలో వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, వాటన్నింటినీ నేను వదులుకుంటున్నాను అని అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 11వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే, 11వ వచనం చివరి లైన్ చూసినట్లయితే, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వల్ల నేను పరిగెత్తుచున్నాను. 13వ వచనం చివరి లైన్ నుంచి చదువుకున్నట్లయితే, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఆయన గురి అది, ఆయన నిరీక్షణ అది. దేవుని చేత నేను ఎందుకు పిలువబడ్డానో, దేవుని చేత నేను ఎందుకు పట్టబడ్డానో, దాన్ని పట్టుకుని వల్లని నేను పరిగెత్తుతున్నాను. మరి మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం? లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానిక, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానిక, లోకంలో ఉన్నతమైన స్థితి సంపాదించుకోవడానిక. ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సోదరి సోదరు. దేవుడు అన్ని ఇచ్చాడు మనకి, చక్కటి కుటుంబం ఇచ్చాడు, చక్కటి ఉద్యోగం ఇచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన బిడలుగా మారిన కృపనిచ్చాడు. ఆయన బిడలుగా మార్చబడిన మనము ఏ నిరీక్షణ కలిగిన బిడలుగా మనం జీవిస్తున్నాం, ఏ నిరీక్షణతో మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అందుకని పౌలు గారు అంటూ ఉన్న మాటను ఇంకొకటి గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు, ఎనిమిది వచనాలు ఒకసారి చదువుకున్నాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నీవు నేను అదే నిరీక్షణతో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలిగితే, మన పరిచర్య జీవితంలో మనం ముందుకు వెళ్ళగలిగితే, ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలిగితే, మనము మంచి పోరాటాన్ని పోరాడేవారిగా మనముంటే, మన పరుగును దేవునికి ఇష్టమైనదిగా మనము ముగించగలిగితే, దేవుడు పౌలు గారికి మాత్రమే కాకుండా అలా ఎవరైతే వారి యొక్క జీవితాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎలా అలా నిరీక్షణ కలిగిన వారుగా ఎవరైతే వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారికి కూడా ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే, ఐదవదిగా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవడం వల్ల ఐదవదిగా మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకున్నా. రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏంటట? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ కలిగి నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిచర్య జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆయనే దేవుని ప్రేమను నీలో కుమ్మరిస్తాడు, నీ హృదయంలో కుమ్మరిస్తాను అని అంటూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మచేత, దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడినప్పుడు, నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు ప్రేమ కలిగిన బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని ప్రేమను అనేకులకు నువ్వు పంచగలుగుతావు. దేవుని సువార్తను ఆ ప్రేమతో అనేకులకు ప్రకటించగలుగుతావు. ఆ సువార్తను విస్తరింప చేయడానికి నువ్వు ఇష్టపడతావు. అలా దేవుని కొరకు ఒక శ్రేష్టమైన పనిముట్టుగా నువ్వు వాడబడగలుగుతావు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు దేవుని యొక్క ప్రేమను గురించి ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణములాడు తాళమునయుందును. దేవుని ప్రేమ ఉండబట్టే ఒక్కడగా నిలబడ్డా నయసీయ గారు ఈరోజు ఇంతమందిని ప్రభు కొరకు సంపాదించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన ఆత్మచేత వారిని నింపాడు కాబట్టే ఆ ప్రేమను అనేకులకు పంచడానికి ఈ చిన్న వయసులోనే పరిగెత్తుతూ ఉన్నాడు. మన వయసు దాదాపు రిటైర్డ్ అయిపోయే స్టేజీకి మనం వచ్చాం. మనం దేవుని ప్రేమను కనీసం 10 మందికైనా పంచగలుగుతున్నామా? కనీసం ఒక్కరికైనా పంచామా? దేవుడి యొక్క సువాసన మన జీవితంలో నుంచి వెదజల్లగలుగుతుందా? ఒకసారి ఆలోచించేద్దాం. ఎంతకాలం క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా చెప్పుకుంటూ దేవుని ప్రేమను ఇతరులకు పంచకపోతే మన వల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏమి లేదు, దేవునికి కలిగే మహిమంతూ ఏమి లేదు. నా ప్రియ సహోదరి సోదరు, ఇంతకాలము ప్రభువు మనల్ని సజీవులుగా ఉంచి, ఇంతకాలము క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంతకాలం మనల్ని ఇంతగా ఆశీర్వదిస్తే దేవుని కొరకు కనీసం మిగిలిన సమయంలోనైనా ప్రభు ప్రేమను పంచుతూ ప్రభు సువార్తను అనేకులకు ప్రకటించే బిడ్డగా నీవు నేను ఉండకపోతే దేవుని ఎదుట లెక్కపు చెప్పుకోవాలి. ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలని 14వ అధ్యాయం మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటూ ఉన్నాడు. మనం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకొనెను. అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని అంటున్నాడు. ఏంటట ఏంటట దేవుడైన యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి మనము పరిమళ సువాసనగా ఉండాలని మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడట. అదే ప్రేమను మనము కూడా కలిగి జీవించాలి అని అంటూ ఉన్నాడు. మరి మనమే ప్రేమను కలిగి ఉంటూ ఉన్నాం? క్రైస్తవులే నామకార్థ క్రైస్తవులుగా మార్చబడ్డారు. కనీసము మన తోటి సహోదరులను సంపూర్ణ రక్షణలోనికి తిరిగి విశ్వాసంలోనికి నడిపించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామేమో. ఆ భారం లేని స్థితిలో మనం ఉంటున్నామేమో. ఆ గురి లేని స్థితిలో మనం ఉంటున్నామేమో. ప్రేమను వారికి పంచి అయ్యా నువ్వు ఇలా జీవించకూడదు, ఇగో ఇలా జీవించాలి, ఇలా జీవించడానికి పరిచర్యలోకి వస్తే దేవుడు అనుదినము నిన్ను ఆ ప్రేమ చేత నింపుతాడు అని వారిని తిరిగి ఆయన విశ్వాసములోనికి నడిపించలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే మనల్ని బట్టి దేవుడు సంతోషించడు. ఉదయ కాలంలో దేవుని మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలి అని అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా మనం ఉండాలి. చివరిగా ఒక వాక్యాన్ని చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చివరిగా దేవుని ఆత్మచేత నింపబడిన బిడలకు కలిగే ప్రయోజనం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించేసినట్టయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. ఈ ఒక్క వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. ఆ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయుందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. నీవు నేను మనందరము యేసు ప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వారు కూడా దేవుని ఆత్మపూర్ణులై ఆ ఆత్మ చేత మనము నడిపించబడి ఆయన మనకి అప్పగించిన ఆ పనిని సంపూర్తి చేసే బిడలుగా మనం ఉంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా దేవుడు మనలను అంగీకరిస్తారట. దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడే మనం శరీర క్రియలను చంపివేయగలుగుతామట. శరీర క్రియలను చంపివేయడం నీ శక్తి వల్ల నా శక్తి వల్ల కాదు, దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు మాత్రమే ఆ శరీర క్రియలను చంపివేసి దేవుని కొరకు సాక్షులుగా మనము జీవించగలుగుతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం యొక్క ప్రాముఖ్యతను దేవాది దేవుడు తెలియచేశాడు, యేసు ప్రభు వారు తెలియచేశారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనం పొందుకోవడం వల్ల ఒకటి, ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన పాపాలని మనం ఒప్పింపజేస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనం పొందుకోవడం వల్ల నూతన స్వభావము కలిగిన బిడలుగా లోకానికి వేరై దేవుని ప్రణమను ప్రకటించే బిడలుగా దేవుని సువాసన వెదజల్లే బిడలుగా మనం జీవించగలుగుతాము. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడితే దేవుడే మనకు అన్ని విషయాలను బోధిస్తాడు. ఆ బోధనొందిన మనము కూడా దేవుని వాక్యాన్ని మరి ప్రకటించగలిగే బిడలుగా మనం ఉంటాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందుకోవడం వల్ల మనం ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. దేవుడు ఆయన రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రాజ్యము కొరకు పరిగెత్తిన వారి కొరకు, ఆయనకు హతసాక్షులైన వారి కొరకు, ఆయన రాజ్య సువార్తను ప్రకటించిన వారికి ఆయన నిరీక్షణతో కూడిన ఆ బహుమానాలను ఆయన అనుగ్రహిస్తాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని ప్రేమను కలిగి నశించిపోతున్న ఆత్మల భారము కలిగి దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉంటామని అంటూ ఉన్నాడు. చివరిగా దేవుని ఆత్మచేత మనం నింపబడితే ఆయన కుమారులుగా మనం జీవిస్తాం, ఆయన కుమారులుగా ఆయన మనల్ని అంగీకరిస్తారంటున్నాడు. కాబట్టి మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటూ ఉన్నాం? దేవుని ఆత్మచేత నడిపించబడే బిడ్డలుగా ఉన్నామా? మన యొక్క స్వభావముతో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం జీవించే వారిగా ఉన్నాం? మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకునే వారిగా ఉన్నామా? ఇవదే కాలంలో పరిశీలన చేసుకున్నాం. దేవుని ఆత్మచేత నింపబడిన బిడ్డలుగా, దేవుని అభిషేకముతో నింపబడిన బిడ్డలుగా, దేవుని ఆత్మవరముల చేత నింపబడిన బిడ్డలుగా, ఆత్మ ఫలములు ఫలిస్తూ ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. ఆనాడు 120 మంది పెంతుకొస్తూ అభిషేకం కొరకు ఆ ఏ దేవుని యొక్క అభిషేకము కొరకు ఆ ఎదురు చూసి మేడగదిలో ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. అదే ప్రార్థన, అదే ఏక మనసును మనము కూడా కలిగి దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తే అదే అభిషేకాన్ని మనకిచ్చి మనలను తన సాక్తులుగా వాడుకోగలుగుతాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనందరికి దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు తన వినికిల్లో దీవించునుగాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.